Jaya Radha Maya Kunjabi Hari
Jaya
Gopi Jana Vallabha Girivara Dhari Yashodanandana Braja Jana Ranjana Yamuna Tira Vanashani Jaya Radha Madhava Kunja Bihari Gopi Jana Vallabha Girivara Dhari Yashoda Nandana Braja Jana Ranjana Yamuna Tira Vanachari Jaya Radha Madhava Kunja Bihari Grandhara Srimad Bhagavad Gita ki
Jai
Srila Prabhupada ki
Jai
Om Namo Bhagavate Vasudevaya
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 Srimad Bhagavad Gita Yada Tadam Rindu Adhyayam Slokam Sankhya Iravai Na jayate mriyate va kadachit na ayam bhutva bhavita va na bhuyaha ajaha nityaha shashvataha ayam puranaha na hanyate hanyamane sharire na jayate mriyate va kadachin nayam bhutva bhavita va na bhuyaha Ajo nityaha shashvatoyam purana na hanyate hanyamane sharire na jayate mriyate va kadachin nayam bhutva bhavita va na bhuyaha Ajo nityaha shashvatoyam purana na hanyate hanyamane sharire na jayate mriyate va kadachin nayam bhutva bhavita va na bhuyaha Ajo nityaha shashvatoyam purana na hanyate hanyamane sharire na jayate janmimpadu mriyate va maranimpadu kuda kadachit ఎప్పుడును
ఎప్పుడును
భూత భవిష్యత్ వర్తమానములందు
భూత భవిష్యత్ వర్తమానములందు
నా
నా
కాదు
కాదు
అయం
అయం
ఇది భూత్వా
జన్మించి
భవిత జన్మించదు
జన్మించుచు
వా
లేక
నా
లేదు
భూయః
తిరిగి జన్మించుట
అజః
పుట్టుక లేనిది
నిత్యః
నిత్యమైనది
శాశ్వతః
శాశ్వతమైనది
అయం
ఇది
పురాణః
ప్రాచీనమైనది
న హన్యతే
చంపబడదు
హన్యమానే
చంపబడినను
శరీరే
దేహము
తాత్పర్యం మరియు భాష్యము కృష్ణ కృపామూర్తి ఏసీ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపకాచార్య. తాత్పర్యం ఆత్మకు ఎన్నడూనూ జన్మ గాని మృత్యువు గాని లేదు, అది జన్మింపలేదు జన్మించదు జన్మింపబోదు. జన్మరహితమును నిత్యమును శాశ్వతమును పురాతనమును అగు అట్టి ఆత్మ దేహము చంపబడినను చంపబడదు. భాష్యం భగవానుని అణుపరిమాణ అంశయైన ఆత్మ భగవానునితో గుణరీతిని సమానమైనది, దేహము వలె అది మార్పు నొందదు, కనుకనే అది కొన్నిమార్లు స్థిరము లేదా కూటస్థమని పిలువబడును. తల్లి గర్భము నుండి జన్మించుట స్థితిని కలిగి ఉండుట పెరుగుట ఇతరులను సృష్టించుట క్రమముగా క్షీణించుట చివరికి నశించుట అనేది ఆరు విధములైన మార్పులు దేహమునందు కలుగుచుండును. కాని ఆత్మ ఎన్నడూను అటువంటి మార్పులను అందదు, అనగా ఆత్మకు జన్మము లేదు. కాని అది దేహమును స్వీకరించుట వలన దేహము జన్మము నందుచున్నది, అనగా అట ఆత్మ జన్మ నందుట లేదు, అలాగునని అది మరణమునకు సైతము గురి కాదు. జన్మించిన ప్రతిదానికి మరణము తప్పదు, కాని ఆత్మకు జన్మము లేనందున భూత భవిష్యత్ వర్తమానములనునవి దానికి లేవు. నిత్యమును శాశ్వతమును పురాతనమును అగు ఆత్మ ఎన్నడూ ఆవిర్భవించనో ఎట్టి చారిత్రక ఆధారమును లేదు. దేహభావన కారణముగా మనము ఆత్మ యొక్క జన్మాది విషయములను గూర్చి ప్రశ్నింపవచ్చును, కాని నిత్యమైన ఆత్మ ఎన్నడూను దేహము వలె ముసలితనము నొందదు. కనుకనే ముదుసలి కూడా తన బాల్యము లేదా యవ్వనములో కలిగి ఉన్న ఉత్సాహమునే కలిగి ఉండును. దేహమునందు కలిగిడి మార్పులు ఆత్మపై ప్రభావమును చూపవు. వృక్షము గాని లేదా మరి ఏ ఇతర భౌతిక విషయము వలె గాని ఆత్మ క్షీణింపదు, ఇతరములను కూడా సృష్టించదు. దేహము ద్వారా సృష్టింపబడు సంతానము వాస్తవమునకు భిన్నములైన జీవాత్మలు, కాని దేహమును కలిగియున్న కారణముగా వారు ఒక వ్యక్తికి సంతానముగా గోచరించున్నారు, అనగా ఆత్మ యొక్క ఉనికి కారణముననే దేహము వృద్ధి నొందుచున్నది. అయినను ఆత్మయందు మాత్రము మార్పులు లేదా ఇతర సృష్టులు కలుగవు. కనుకనే దేహమునందు కలిగడి ఆరు మార్పులకు ఆత్మ అతీతమై ఉన్నది. కఠోపనిషత్తునందు ఈ విషయమును పోలిన విషయమునే మనము చూడవచ్చు. న జాయతే మ్రియతే వా విపశ్చిన్ నాయం కుతశ్చిన్న బభూవ కశ్చిత్ అజో నిత్యః శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. ఈ శ్లోకం యొక్క భావము ప్రస్తుత గీతా శ్లోకపు భావముతో సమానమైనను దీనియందు విపశ్చిత్ అనేది ప్రత్యేక పదము ప్రయోగించబడినది. విద్వాంసుడు లేదా జ్ఞానవంతుడని దాని భావము. ఆత్మ అయినది జ్ఞానపూర్ణము లేదా సదా చైతన్య పూర్ణము. అనగా చైతన్యము ఆత్మ లక్షణమై ఉన్నది కనుక హృదయమునందు ఆత్మను కనుగొనలేకపోయినప్పటికీ ఆత్మ ఉనికిని చైతన్యము ద్వారా ఎవరైనను గుర్తించవచ్చును. కొన్నిమార్లు మేఘముల కారణముగా లేదా ఇతర కారణము వలన సూర్యుని మనము ఆకాశమునందు కాంచలేము, కాని సూర్యుని వెలుగుని బట్టి పగటి సమయమును మనము గుర్తింపగలం. తెల్లవారుజామున కొంత వెలుగు వచ్చినంతనే సూర్యుడు ఆకాశమున ఉదయించినట్లు మనము తెలుసుకుందాం. అదే విధముగా సర్వదేహములందును చైతన్యముండును కావున ఆత్మ ఉనికిని మనము తెలుసుకునవచ్చును. కాని ఈ జీవ చైతన్యము భగవాను చైతన్యముకు భిన్నమైనది. ఏలయన భగవాను చైతన్యము భూత భవిష్యత్ వర్తమాన జ్ఞానపూర్ణమై ఉండగా జీవ చైతన్యము మరుపు స్వభావమును కలిగి ఉన్నది. జీవుడు తన నిజ స్వభావమును మరచినప్పుడు దానిని పునరుద్ధరించుకున్నటకై శ్రీకృష్ణ భగవాను ఉత్తమ బోధల ద్వారా జ్ఞానమును మరియు వికాసమును పొందగలడు. అనగా శ్రీకృష్ణ భగవానుడు మరుపు కలిగినట్టి జీవాత్మ వంటివాడు కాడు. ఒకవేళ అతడు జీవాత్మ వంటివాడే అయినచో అతని గీతాబోధలు వ్యర్థములై ఉండేవి. అణుపరిమాణ ఆత్మ మరియు పరమాత్మ అనుచు ఆత్మలు రెండు రకములు. ఈ విషయము కఠోపనిషత్తునందు ఈ క్రింది విధముగా నిర్ధారింపబడినది. అణోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మాస్య జంతోర్ నిహితో గుహాయాం తమక్రతు పశ్యతి వీతశోకో ధాతు ప్రాసాదాన్ మహిమానమాత్మనః. జీవాత్మ మరియు పరమాత్మలిరువురును దేహమనిడి ఒకే వృక్షముపై నిలిచి ఉన్నారు. భగవానుని కరుణ వలన విషయ వాంఛలు మరియు శోకముల నుండి బయటపడిన వాడు మాత్రమే ఆత్మ యొక్క మహిమలను తెలియగలుగుచున్నాడు. శ్రీకృష్ణ భగవానుడు పరమాత్మకు సైతము కారణుడని రాబో అధ్యాయంలో తెలుపబడినది. ఇచ్చట అర్జునుడు తన నిజమైన స్వభావమును మరచిన అణు ఆత్మయై ఉన్నాడు. కనుకనే శ్రీకృష్ణుడు లేదా అతని ప్రతినిధి అయిన ఆధ్యాత్మిక గురువు నుండి ఆత్మ వికాసమును అందవలసిన అవసరం ఉన్నది. నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్ఠాయ ఓతరే శ్రీమతే భక్తి వికాసస్సు ఇతి నామిని నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్ఠాయ ఓతరే శ్రీమతే భక్తి వేదాంత స్వామి. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశకారిణి శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఆధ్యాత్మిక జ్ఞానం అనేది ఎవరికైనా తెలుసు లేదా ఆధ్యాత్మిక జీవనం గడుపుతున్నాను, నేను ఆధ్యాత్మిక కేంద్రానికి వెళ్తున్నాను అని ఎవరైనా అంటే వాళ్ళకి ఎవరైనా అనుకుంటే వాళ్ళకి తెలియవలసింది మొట్టమొదటి విషయం ఇది. కృష్ణుడు ఇక్కడ చెప్తున్నాడు ఈ శ్లోకంలో ఏమిటది, ఏమిటి అర్థం, దాని అర్థం ఆత్మకు ఎన్నడునో జన్మ గాని మృత్యు గాని లేదు. ఆత్మ పుట్టడం అనేది లేదు ఆత్మకి, అదేవిధంగా చావడం కూడా మరణం కూడా లేదు. అది జన్మింపలేదు అంటే అది ఒక ఎవరికో పుట్టలేదు, అది పుట్టలేదంటే అది పుట్టడం అనేది సంభవం కాదు. అదేవిధంగా అది ఎప్పుడు కూడా పుట్టదు, జన్మించదు, ఇంకా ఏమంటున్నాడు జన్మింపబోదు. అలాంటి అవకాశం కూడా ఇంకా రాబోయే కాలంలో ఎప్పుడు కూడా లేదు. ఇప్పటివరకు ఎప్పుడు పుట్టలేదు, ఇప్పుడు ప్రస్తుతం కూడా పుట్టట్లేదు, రాబోయే కాలంలో కూడా పుట్టే అవకాశం లేదు అని కృష్ణుడు చెప్తున్నాడు. ఇంకా జన్మరహితం, ఇక్కడ చూడండి అన్ని ఒకే పదాలు. జన్మరహితం అంటే జన్మ లేనిది, ఇదొకటే ఒక పదం. తర్వాత నిత్యం అంటే ఎల్లప్పుడు ఉండేది, శాశ్వతం అన్నా కూడా ఎల్లప్పుడూ ఉండేదనే అర్థం. పురాతనం అంటే దానికి కూడా పురాతనం అనే దానికి కూడా అర్థం చాలా కాలం అని. చాలా అంటే ఎల్లప్పుడూ అని చెప్పుకోవచ్చు. చాలా అంటే దానికి అంతు లేదు చాలా అనే దానికి. నిజానికి మనం ఇక్కడ పురాతనం అంటే చెప్పాలంటే దానికి కూడా ఆది లేదని అర్థం. పురాతనం అంటే అసలు ఆది లేదు అని అర్థం. ఆది లేదు అంటే నిజానికి శాశ్వతమైంది అని. ఒకటి ఒకదానికి ఆది లేదంటే అది ఎప్పటి నుంచో ఉంటుంది, శాశ్వతంగా ఉంటుంది. ఇక్కడ నిత్యం, శాశ్వతం, పురాతనం మూడింటికి కూడా అర్థం ఒకటే. ఏంటి? సదా అని చెప్పుకోవచ్చు. రెండు అక్షరాలు చెప్పాలంటే సదా అంటే ఎల్లప్పుడు. ఎల్లప్పుడు అంటే రోజులో 24 గంటలు, సంవత్సరంలో 365 రోజులు. ఎంత కాలం ఉంటే అంతకాలం. కాలం అనేది ఎంత ఉంటే అంతకాలం ఉంటుంది. ఏది ఉండేది? ఆత్మ. ఈ ఆత్మ ఎటువంటిది? శాశ్వతమైంది. దానికి పుట్టడం లేదు, అదేవిధంగా మరణం కూడా లేదు. అది చెప్తున్నాడు. అది ఎవరు? మరణం పురాతనం అగునట్టి ఆత్మ దే ఇంకా చెప్తున్నారు అగునట్టి ఆత్మ దేహము చంపబడినను చంపబడదు. దేహం చంపబడినను చంపబడదు. ఇక్కడ ఎవరికి మరి మరణం ఎవరికి ఉంది? ఆత్మకి మరణం లేదు, పుట్టుక లేదు. మరి ఎవరికి ఉంది మరణం? దేహానికి ఉంది. అంటే మనం ఎవరు? మనం దేహమా? ఎవరు చెప్పండి? మన దేహమా ఆత్మ? మీరెవరు? మీరు ఆత్మ, మీరు దేహమా? అలా ఉండదు. మీరు మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థితి ఉంది. అది ఏంటి? మీరు ఎవరు? మీరు ఆత్మ, దేహమా? ఇక్కడ అదే చెప్తున్నాడు కృష్ణుడు. ఏంటి? కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు, అర్జున నువ్వు అనుకుంటున్నావు యుద్ధం చేయి. ఇప్పుడు ఎందుకు ఇదంతా చెప్తున్నాడు? యుద్ధం చేయను అంతా నా బంధువులు వీళ్ళందరూ అనుకుంటున్నాడు కదా అర్జునుడు. అందుకు కదా ఇక భగవద్గీత అంతా కూడా బోధిస్తున్నాడు, నువ్వు యుద్ధం చేయాలి, నువ్వు క్షత్రియుడివి, నీ యొక్క ధర్మం అని చెప్తున్నాడు. దాంట్లో భాగంగా ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇక్కడ నీవు శరీరానికి కాదు. ఇక్కడ అర్జునుడు ఎటువంటి పాత్ర పోషిస్తున్నాడు? ఇక్కడ చూడండి, ఇక్కడ అర్జునుడు తన నిజమైన స్వభావమును మరిచిన అణుఆత్మయే ఉన్నాడు. అణుఆత్మ నిజమైన స్వభావాన్ని మరిచిపోయిన వాడిగా ప్రవర్తిస్తున్నాడు. ఎవరు? అర్జునుడు. ఏంటి నిజమైన స్వభావం? నిజమైన స్వభావమును మరిచిన అణుఆత్మ. ఎవరు? అర్జునుడు కూడా అణుఆత్మ. మనం కూడా అదేవిధంగా అణుఆత్మలం. మనం ఎవరు? అణుఆత్మలు. అంటే ఆత్మలో దేహాలు కాదు. మనం ఎవరు? ఆత్మలం. ఇది అదే నేను చెప్తున్నాను. మొట్టమొదట ఎవరైతే ఆధ్యాత్మిక జ్ఞానం తెలుసుకుంటున్నాం, మేము ఆధ్యాత్మిక జీవనం గడుపుతున్నాం అంటే కుదరదు. ఇది తెలియకుండా మీరు ఎంత సాధన చేసినా కానీ అది ఏం పెద్ద ప్రయోజనం ఉండదు. నువ్వు శరీరానివో నువ్వు ఆత్మవో తెలియకపోతే ఎలాగా? నువ్వెవరు? నువ్వు నువ్వెవరు? ఆత్మ అంతే. అంతేగాని నువ్వు ఈ శరీరం కాదు. శరీరం కాదు. నువ్వు స్త్రీవా, పురుషుడివా? ఆత్మకి స్త్రీ పురుషుడు అనేది లేదు. ఏమి రెండు లేదు. శరీరానికి ఏదైతే శరీరం మనం తీసుకుంటున్నామో, స్త్రీ శరీరం తీసుకుంటే మనల్ని మనం నేను ఒక స్త్రీని అనుకుంటాం, పురుషుడి శరీరం తీసుకుంటే నేను పురుషుని అనుకుంటాం, పిల్లి శరీరం తీసుకుంటే నేను పిల్లిని అనుకుంటాం. పిల్లిలో ఉంది ఆత్మే, కుక్కలో ఉంది ఆత్మే. ఇక్కడ అందుకే చెప్తున్నారు మనుషుల్లోనూ జంతువుల్లోనూ ఉన్నది ఆత్మ. ప్రతి జీవిలో కూడా ఉన్నది, చెట్టులో కూడా ఉన్నది. మరి చెట్టులోకి వెళ్ళినప్పుడు మీరు పురుషుడా, స్త్రీయా? మనం అందరం చెట్టులో ఉన్నాం. 84 లక్షల జీవరాశులు ఉన్నాయి మొత్తం సృష్టిలో. అనే అవన్నీ కూడా జన్మించిన తర్వాత చివరికి మనిషి జన్మ వస్తుంది. ఇక్కడికి వచ్చి ఏం చేస్తాం మనం? టీవీలు, న్యూస్ పేపర్లు లేదా సరదాగా తిరగడం చేస్తాం. కానీ ఈ ఆధ్యాత్మిక జ్ఞానం తెలుసుకుని తిరిగి మనకేదైతే మనం ఏంటి ఆత్మలం, ఆనందంగా ఉండే స్థితిలో ఉండవలసిన వాళ్ళం, ఆ స్థితిని వదిలేసి ఇక్కడికి వచ్చాం. అసలు ఎందుకు మనం కష్టపడుతున్నాం? భగవంతుడు ఏం చెప్తున్నాడు? దీని నుంచి బయటపడే మార్గం ఏమిటి అని ఎప్పుడైనా ఆలోచిస్తున్నావా? ఆలోచిస్తున్నావా? సాధారణంగా ఆలోచించాం. ఎవరైతే ఆలోచిస్తున్నారో వాళ్ళు ఇక్కడ వినడానికి, భగవద్గీత వినడానికి వస్తారు. ఎందుకని బయట అర్థం చేసుకుని బయట నిజమైన ఆనందం లేదు. కనీసం ఇక్కడేమైనా దొరుకుతుందేమో, అసలు తెలుసుకుందాం అసలు ఏమిటి ఈ జీవన రహస్యం అని ఇక్కడికి వస్తారు, లేదంటే రాదు. అంటే కొంతమంది తెలుసుకుందామని వస్తారు, కొంతమంది దుఃఖంలో ఉండి బాధలు ఉండి ఏదైనా బాధ నుంచి బయటపడడానికి వస్తారు. కృష్ణుడు చెప్తాడు, చతుర్విధా భజంతే మాం జనానాం సుకృతినోర్జున. కృష్ణుడు చెప్తున్నాడు, నాలుగు రకాలుగా నా దగ్గరికి జనులు వస్తారు, నాలుగు విధాలుగా. ఏమిటది? ఆర్దో జిజ్ఞాసు అర్ధార్థి జ్ఞానీచ భరతర్షభ. ఆర్దో జిజ్ఞాసు, ఆర్దో అంటే కష్టాలు ఉన్నవాడు, అర్ధార్థి అంటే ధనం కావాల్సిన వాడు, జిజ్ఞాసు అంటే ఉత్సాహం, అసలు తెలుసుకుందాం ఏంటి సృష్టి, పుట్టడం పెరగడం మరణం ఏం జరుగుతుంది జిజ్ఞాసు. అర్ధార్థి అంటే డబ్బు కావాల్సిన వాడు, అర్థం. ఈ నాలుగు రకాలుగా వస్తారు. నాలుగు రకాలుగా ఎలా వచ్చినా వాడు కానీ వింటూ ఉన్నట్లయితే భగవద్గీత క్రమంగా ఆ కోరికలది పోయి కృష్ణుడి పట్ల భక్తి మొదలవుతుంది. కాబట్టి మనం ఎవరు ఇక్కడ ఈ శ్లోకం అది చెప్తుంది, మనం ఆత్మలో శరీరం కాదు. శరీరానికి ఏముంది? చావు ఉంది, పుట్టడం ఉంది. ఆత్మకి ఆత్మకి చావు లేదు, పుట్టడం లేదు. ఇది గుర్తుంచుకోవాలి. ఎవరైతే దీన్ని గుర్తుంచుకుంటారో, దేన్ని? భేదాన్ని. ఆత్మ లక్షణం ఏంటి? చావు పుట్టుకలు లేవు అనేది ఎవరైతే గుర్తుంచుకుంటారో వాళ్ళకి బాధ అనేది సాధారణంగా కలగదు, కలిగే అవకాశం లేదు. ఎందుకని? నేను ఈ శరీరాన్ని కాదు. కష్టాలన్నీ దేనికి వస్తున్నాయి? శరీరానికి వస్తున్నాయి, ఆత్మకు కాదు. మరి ఆ కష్టాలు శరీరానికి ఎందుకు వస్తున్నాయి? మనం చేసుకున్న కర్మల వల్ల. తెలివైన వాడు ఈ విధంగా కష్టం వచ్చినప్పుడు బాధపడడు, తెలివైన వాడు అదే విధంగా విపరీత మంచి సుఖం అంటే ధనం రావచ్చు, మంచి ఉద్యోగం, మంచి భార్య, మంచి కారు, హోదా మనకి లభించవచ్చు సంఘంలో, అప్పుడు ఆనందపడడం. ఎందుకని? వచ్చే భార్య మంచి అందమైన భార్య కానీ, లేదా సంపద కానీ, లేదా హోదా కానీ, అది కూడా తాత్కాలికమే కదా. మనతో ఉంటుందా భార్య? మనం శరీరం వదిలేసి మరణ సమయంలో మనతో వస్తుందా? సంతానం వస్తారా? మీ యొక్క ధనం ఏమైనా వస్తుందా? మీరు ఏదో సీఎంఓ పీఎంఓ అయితే మీ పదవి మీతో వస్తుందా? మళ్లీ పీఎం అయిపోతారా? కాబట్టి దాంట్లో కూడా ఎగిరి గంతులేయడు తెలివైన వాడు. అలానే దుఃఖం వచ్చినప్పుడు కూడా విపరీతంగా బాధపడి కుంగి కృషించిపోడు. ఎందుకని? అతనికి తెలుసు ఏంటి ఆ జ్ఞానం. ఏ జ్ఞానం తెలుసు? ఆత్మజ్ఞానం. ఏంటి? నేను ఈ శరీరం కాదు, మరి నేను ఎవరిని, ఎవరిని నేను, ఎవరిని నేను? ఆత్మని. నేను ఈ శరీరాన్ని కాదు. ఇది గుర్తుంటే మనకి ఇంకా కష్టాలనే ఉండవు. ఏవైతే మనకి జీవితంలో ఎదురవుతున్న కష్టాలు ఇంకొక వ్యక్తి ద్వారా ఏదైతే మనకు కష్టాలు ఎదురవుతున్నట్లుగా మనకు కనబడుతుంటాయో అనుకుంటాం, మనం చూస్తుంటాం, అదిగో ఫలానా వ్యక్తి వల్ల నాకు కష్టం వచ్చింది అనుకుంటాం, అతని పట్ల ద్వేషమో లేదా కోపమో మనం పెంచుకుంటాం మన హృదయం. పెంచుకుంటామా లేదా? పెంచుకోమా? పెంచుకుంటాం. కానీ అలా పెంచుకోవడానికి అవకాశమే లేదు ఎవరికి, ఎప్పుడైతే ఈ జ్ఞానం తెలుస్తుందో. ఎందువలన? మనకి క్రోధం ఇవన్నీ వాళ్ళ పట్ల, క్రోధం ఇవన్నీ వాళ్ళ పట్ల ఎందుకు పెంచుకుంటున్నాం మనం అనుకుంటున్నాం? వాళ్లే మనకి కారణం, మన యొక్క దుఃఖానికి కారణం ఫలానా వ్యక్తి. ఫలానా వ్యక్తి వల్ల నాకు ఉద్యోగం రాలేదు, ఫలానా వ్యక్తి వల్ల నాకు వివాహం అవ్వలేదు, ఫలానా వ్యక్తి వల్ల నాకు ధనం రావాల్సింది ఆగిపోయింది అని మనం అనుకుంటాం. కానీ నిజానికి ఆ వ్యక్తి కారణమా? కారణమేనా? కారణమా కాదా? ఏంటి మరి కారణం? చేసుకున్న కర్మే. కర్మ ఆ వ్యక్తి రూపంలో మనకి ఎదురవుతుంది అన్నమాట. మనం చేసుకున్న కర్మ మనకి ఇప్పుడు ఉద్యోగం రాకూడదని ఉంది మన కర్మ వలన, కానీ అది ఎలా రాకుండా ఉంటుంది? ఫలానా వ్యక్తి వల్ల నేను, నాకు ఉద్యోగం రాలేదు, నాకు ధనం రావాలి కానీ ఫలానా వ్యక్తి వల్ల నాకు రాలేదు అని వాళ్ళు మనకు కారణంగా కనబడతారు. మనం చేసుకున్న కర్మని మనం ఇప్పుడు గుర్తుంచుకోం, తెలుసుకోం. మనం అది పాపం చేసేసాం ముందల, ఆ పాపం యొక్క ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నాం. ఇది ఎలాంటిదంటే మనం సంవత్సరం అంతా చదివిన తర్వాత 10వ తరగతి పరీక్షలు రాస్తారు పిల్లలు కదా. 10వ తరగతి పరీక్షల్లో వాళ్ళకి మొదటి తరగతి వచ్చారనుకోండి, మొదటి తరగతిలో పాస్ అయ్యాడు అంటే ఏమని అర్థం చేసుకుంటాం అంటే వీడు సంవత్సరం అంతా కూడా బాగా చదివాడు. అంతేగాని పరీక్షలో బాగా రాయగలిగాడు అంటే ఇతను బాగా రాసే శక్తి ఉందని కాదు, ముందలంతా చదివితే ఇక్కడ రాయగలిగాడు. అంతేగాని ఊరికే పరీక్షలో రాస్తాడా? ఒక్కరోజు పరీక్షలో రాసేయగలడా ఏమీ తెలియకుండా? లేదు. అదేవిధంగా మనకి ఏదైతే అనుభవం అవుతుందో ఇప్పుడు, పాపం కానీ పుణ్యం కానీ, అంటే సుఖం కానీ దుఃఖం కానీ, దీని అంతటికి కూడా కారణం ఏంటి? పూర్వం మనం చేసిన పనులు, కర్మలు. అది ఈ జన్మలో చేసి ఉండొచ్చు, పూర్వజన్మలో చేసి ఉండొచ్చు. బాగా ఎక్కువ చేస్తే ఇదే జన్మలో కూడా మనం అనుభవిస్తాం సుఖం కానీ దుఃఖం కానీ, పాపం ఎక్కువ చేస్తే. అందుకే ఇక్కడ దీనికంటే ముందల శ్లోకంలో కూడా ఏం చెప్పబడిందంటే, ఎప్పుడు కూడా మా హింస్యాత్ సర్వభూతాని అను వేద నియమము ప్రకారము ఎవరి ఎడను హింసను ప్రదర్శించరాదు. మనం ఎవరి ఎడను కూడా ఎటువంటి హింసని ప్రదర్శించకూడదు. కేవలం మన ఆనందం కోసం, మనం ధనం సంపాదించడం కోసం ఎవరు ఎటు పోయినా ఎలాగ పోయినా పర్లేదు, ఎవరు ఏ విధంగా దుఃఖం అనుభవించినా పర్లేదు, మన పని అయిపోతుంది, మన పబ్బం గడుస్తుంది కదా అని ఇతరులకు గాని హింసించినట్లయితే ఏం జరుగుతుంది? మనకి పాపకర్మ మన యొక్క ఖాతాలోకి వచ్చేస్తుంది. మనం ఏ విధంగా అయితే వాళ్ళకి ఇబ్బంది పెట్టామో తర్వాత మనకు కూడా అదే విధమైన ఇబ్బందులు మనకి ఎదురవుతాయి, అందులో సందేహమే లేదు. మనకి ఇప్పుడు అధునాతన శాస్త్రంలో కూడా న్యూటన్ గమన నియమాలు అని ఉన్నాయి. న్యూటన్, ఇక్కడ ఎవరైనా సైన్స్ చదువుకున్న వాళ్ళు ఉన్నారా? మీరు సైన్స్ చదువుకున్నారా? అది అందుకే అదేనమాట, న్యూటన్ 3వ గమన నియమం అంటారు దాన్ని. సమానమైన మరియు వ్యతిరేకమైన ప్రతిచర్యకు ఒక సమానమైన మరియు వ్యతిరేకమైన ప్రతిచర్య ఉండునని న్యూటన్ చెప్పాడు. అది శాస్త్రం ముందలే చెప్పింది. ఏమిటది? దాన్ని కర్మ అంటారు. ఏమిటి? నువ్వు చేసిన పనికి ఫలితం, నువ్వు మంచి చేస్తే మంచి ఫలితం, చెడు చేస్తే చెడు ఫలితం ఎదురవుతుంది. చెడ్డ పని చేసావు, చెడ్డ విధంగా నీకు ఎదురవుతుంది. మంచి పని చేసావు, దాని ఫలితం మంచిగా నీకు ఎదురవుతుంది. అదే కర్మ. సైంటిస్టులు చెప్తే వింటాం కానీ శాస్త్రం చెప్తే మనం వినం. మన ఋషులు మునులు అందరూ కూడా దీన్ని అనుభవించారు, అనుభవించి మనకు శాస్త్రంలో ఇచ్చారు. కానీ మనం ఈ రోజుల్లో సైంటిస్టులు చెప్పేది వాళ్ళు ఏదో సెల్ ఫోన్లు కనిపెడితే, అది కనిపెడితే ఇది కనిపెడితే వాళ్ళు చెప్తే వింటాం కానీ మనకి శాస్త్రంలో వాళ్ళు అనుభవించి మనకి మంచి మార్గం, ఆనందంగా ఉండగలిగే మార్గం మనకు చూపిస్తుంటే మనం తీసుకోవడం లేదు. అర్థమైందా? కాబట్టి ఎప్పుడు కూడా ఎవరిని కూడా హింసించకూడదు. కానీ మనం ఈ రోజుల్లో చూడొచ్చు, దాదాపుగా మాంసం తినని వ్యక్తులు ఎవరైనా ఉంటారా? ఏదో కొద్ది మంది బ్రాహ్మణులో, కొద్ది మంది వైశ్యులో. నిజానికి పూర్వం క్షత్రియులు కూడా తినేవాళ్ళు కాదు, ఎప్పుడు తినేవాళ్ళు కాదు. ఏదో ఒక సందర్భంలో వాళ్ళు వేటకెళ్ళినప్పుడు మాత్రం, ఏదైతే జంతువు అందరికి ఇబ్బందులు కలిగిస్తుందో అటువంటి జంతువుల్ని మాత్రమే ఊళ్ళోకి వస్తే వాటిని చంపి మాత్రమే వాళ్ళు, అది కూడా దాన్ని యజ్ఞంలో బలిచ్చిన తర్వాత క్షత్రియులు తినేవాళ్ళు. కానీ ఈ రోజులు ఏమంటారు? క్షత్రియులు, మేము క్షత్రియులు అంటే మేము క్షత్రియులు, మా హక్కు తినడం కాదు. మీకేం హక్కు లేదు తినడానికి, ఊరికే మాంసం తినడానికి, విపరీతంగా చేపల రొయ్యలు పెంచేసి తినడానికి. శాస్త్రం ప్రకారం, నేను చెప్పడం లేదు, శాస్త్రం ప్రకారం. ఆ విధంగా మనం అనేకమైన జంతువుల్ని చంపేసి మనం ఆనందంగా ఎలా ఉంటాం? కృష్ణుడు చెప్తున్నాడు, మరి చేపలో ఉన్నది ఏంటి? ఏముంది చేపలో? ఆత్మ ఉంది. మరి కుక్కలో, మనలో, ఇవన్నీ కూడా భగవంతుడికి సమానమేగా. మరి అంటే అవన్నీ కూడా మన యొక్క చెల్లి, అక్క, ఈ విధంగా భగవంతుడి దృష్టిలో. మరి వాటిని మనం ఇబ్బందికి గురి చేస్తే వాటిని భగవంతుడి కోపం రాదా? అప్పుడు ఏం చేస్తాడు? లాగ ఒకటి కొడతాడు కదా. మనం మన యొక్క చెల్లిని లేదా అక్కను, ఇంకా ఇతరులను మనం కొడితే ఇంట్లో తల్లిదండ్రులు ఏం చేస్తారు? మనల్ని దండిస్తారా దండించరా? కేవలం మన ఆనందం కోసం వాటిని చంపేస్తున్నాం. ఈ విధంగా మన ఆనందం కోసం ఇతరుల జీవిని చంపి మనం ఏం కోరుకుంటున్నాం? భగవంతుడి దగ్గరికి వెళ్ళి, భగవంతుడా నాకు ఎటువంటి కష్టాలు ఉండకూడదు, నీకు తప్పనిసరిగా కష్టాలు ఉంటాయని చెప్తున్నాడు. నువ్వు ఆ విధంగా ప్రార్థించిన ఉపయోగం లేదు, ఉపయోగం లేదు. నువ్వు ఎప్పుడు ఉపయోగం, నువ్వు ప్రార్థించు కానీ నువ్వు ఇతర జీవుల్ని కష్టపెట్టడం అనేది, హింసించడం అనేది మానవేసినప్పుడు నీ ప్రార్థనలు భగవంతుడు వింటాడు. అంతేగాని ఊరికే నేను ప్రతిరోజు మాంసం తింటాను లేదా వారానికి 3 రోజులు మాంసం తింటాను, 4 రోజులు మాత్రం తినకుండా ఉంటాను కాబట్టి నన్ను కాపాడు కుదరదు. అదేవిధంగా భగవంతుడు కూడా 4 రోజులు కాపాడుతాడు, 3 రోజులు మిమ్మల్ని హింసిస్తాడు. ఎందుకని ప్రతి చర్యకు ఒక సమానమైన మరియు వ్యతిరేకమైన ప్రతిచర్య ఉంటుంది. నువ్వు 4 రోజులు బాగుంటే 4 రోజులే నిన్ను భగవంతుడు చూసుకుంటాడు, మిగతా 3 రోజులు నువ్వు హింసిస్తున్నావు, నువ్వు కూడా హింసకు గురవు. కొన్నిసార్లు ఇంకా ఎక్కువ దండిస్తాడు, ఎందుకని మనకు తెలియాలి కదా ఏంటి మనం చేసేది తప్పని. ఇది ఎవరికి తెలియదు. ఈ విధంగా అందరూ ఏమనుకుంటున్నారు, ఇది సాధారణం అయిపోయింది, కాలం ప్రకారం మీరు వెళ్ళండి అని చెప్తుంటారు. కాలం మారిపోయింది, అందరూ తింటున్నారు, మీరు తినండి. కాలం మారినంత మాత్రాన ఏదైతే సృష్టిలో ఉన్న నియమాలు మారిపోతాయా, భగవంతుడు ఇచ్చిన నియమాలు మారిపోతాయా, మనం మార్చగలమా? లేదు. అందుకే ఈ రోజుల్లో కలియుగంలో నరకం చాలా బిజీగా ఉందన్నమాట. ఎందుకని చాలా మంది అందరూ ఎక్కువ పాపాలు చేస్తున్నారు, అందరూ నరకానికి వెళ్ళిపోతున్నారు, అక్కడ లైన్లో ఉన్నారు జనం అందరూ కూడా. ఎందుకు? ఈ శిక్షను అనుభవించడానికి. ఎటువంటి శిక్షలు? శ్రీమద్ భాగవతంలో చెప్తున్నారు, అది సుమారుగా 25 రకాలు నరక లోకాలు ఉన్నాయి. అంటే నరకంలో కూడా ఒక చోట నూనెలో వేయించడం, ఇంకో చోట రాబందులు మనల్ని పట్టి పీకేయడం, ఇంకో చోట రకరకాల సముద్రాల్లో మనం కొట్టుకుంటూ ఉండడం, ఇంకో చోట మంటలో కాల్చడం. ఈ విధంగా రకరకాలుగా మనం చేసిన పాపానికి అనుగుణంగా మనం నరక లోకాల్లో దుఃఖాన్ని అనుభవిస్తాం. ఇది నిజం. చాలా మంది నమ్మరు, ఎవరు చూశారండి వాళ్ళు అంటారు, ఇవన్నీ ఎవరు చూశారండి, చక్కగా హ్యాపీగా ఫ్యాను ఏసీ కారు డబ్బు ఉంటే చాలు, సరదాగా తిరగండి, ఆనందించండి, ఇంద్రియ భోగం చేయండి, మీకు కావాల్సినంత భోగం అనుభవించండి. కానీ ఇవన్నీ ఉన్నాయి. ఎందుకని మనం ఇతరులను హింసిస్తున్నాం, మరి మనం ఎందులో హింసించబడకుండా ఉంటాం? భగవంతుడు చెప్తున్నాడు అలా చేయొద్దు, నీకు మంచిది కాదు అని. కాబట్టి మనం ఎవరిని కూడా హింసించకూడదు. ఎందుకని ప్రతి ఒక్కళ్ళు ఆత్మే, ప్రతి ఒక్కళ్ళు కూడా భగవంతుని యొక్క సంతానం, ఇందులో ఎవరు కూడా వేరు కాదు. భగవంతుని సంతానం కాకుండా ఉన్నవాళ్ళు ఎవరు లేరు. చెట్టు, చీమ, దోమ, ఈగ అన్ని కూడా అన్ని అలానే. మన ఇంట్లోకి పాము వస్తే చంపకుండా ఉండమని కాదు ఇక్కడ ఉద్దేశం. ఎందుకని పాము విషపు జంతువు, నీకు హాని చేస్తుంది కాబట్టి దాన్ని మాత్రం అది మన పరిసరాల్లోకి వస్తే చంపమని శాస్త్రం చెప్తుంది. ఎందుకని అది విషంతో ఉంది జంతువు. విషపు జంతువు ఏదైనా వస్తే మన పరిసరాల్లోకి అది మనకి హాని కలిగిస్తుంది కాబట్టి ఈర్ష్య ఉంది దానికి. దానికి ఏంటి, ఎప్పుడు కాటేద్దామని చూస్తుంటాం, లేదా తేలు ఇలాంటివి చంపవచ్చు అన్నమాట. కానీ అవసరం లేకుండా ఇతర జీవుల్ని, మనుషుల్ని కానీ ఎవరినైనా సరే, ఎటువంటి జంతువుని కూడా మనం హింసించకూడదు. చంపడం కాదు, అసలు హింసించకూడదు, ఎటువంటి కష్టం కూడా పెట్టకూడదు. ఊరికే అవసరం లేకుండా ఒక వ్యక్తిని తిట్టడం కూడా పాపమే. అవసరం లేకుండా ఏదో మనకంటే లోకువుగా ఉన్నాడు కదా, చాలా మంది చేస్తుంటారు, వీడంతా వీడు బ్రతుకెంత, ఆఫ్టర్ ఆల్ రిక్షావాడు అని అంటుంటారు మనం రోడ్డు మీద వెళుతూ. కానీ రిక్షావాడి శరీరంలో ఉన్నది ఆత్మ, ఆత్మ కూడా భగవంతుడికి సంబంధించింది, భగవంతుడి యొక్క సంతానమే. మనం కారులో తిరుగుతూ మనం ఏ విధంగా భగవంతుడికి సంతానమో, రిక్షావాడి శరీరంలో ఉండి వాడు వాడి కర్మ అనుభవిస్తున్నాడు, మనం మన కర్మ అనుభవిస్తున్నాం. ఎప్పుడైతే మనం ఒక వ్యక్తిని అవసరం లేకుండా తిడతామో వాడి కర్మను మనం తీసుకున్నాం అవుతుంది, వచ్చేస్తుంది. ఇదే కర్మ నియమం అనమాట. ఎందుకని అవసరం లేకుండా వాడిని తిట్టాం, మళ్ళీ వాడు కూడా మనకి అదే విధంగా వచ్చే జన్మలో జరిగింది, మనం కూడా అటువంటివి అనుభవిస్తాం. కాబట్టి ఎవరిని కూడా హింసించకూడదు, ఎందుకని ప్రతి ఒక్కళ్ళు ఆత్మే. ఇక్కడ ఇందులో 2 రకాల ఆత్మలు చెప్పారు, ఒకటి అణు ఆత్మ, రెండోది విభు ఆత్మ. అణు ఆత్మ అంటే, అణు అంటే చాలా చిన్నది అణువు, విభు అంటే చాలా పెద్దది. చాలా మంది ఏమంటారు, అంతా ఒకటే, ఈ ఆత్మ ఆత్మ భగవంతుడు అంతా ఒకటే, అందరూ ఆత్మలే, చివరికి మొత్తం కలిసిపోతాం అని. కలిసిపోవడం అనేది జరుగుతుందా ఈ శ్లోకం ప్రకారం? జరుగుతుందా లేదా? జరుగుతుందా, కలిసిపోతామా? జరగదు. జరుగుతుందని ఎంతమంది అంటారు? కలిసిపోవడం ఉంటుంది, అంతా ఒకటే అవుతుంది, ఏకమైపోతుంది. చివరికి మనకు మోక్షం వస్తే ఏకమైపోతామా భగవంతుడిలో? కలుస్తామా కలవమా? లీనమైపోతా ఉంటారా? ఓకే. కానీ ఈ
శ్లోకం
అని చాలా మందిలో అవగాహన ఉంది, ఆలోచన ఉంది. కానీ కృష్ణుడు ఇక్కడ చెప్తున్న ప్రకారం చూడండి, ఆత్మకు ఎన్నడూ జన్మ గాని మృత్యువు గాని లేదు. అది జన్మింపలేదు, జన్మించదు, జన్మింపబోదు. అంటే దానికి జన్మ అనేది లేదు. ఇప్పుడు మీరు చెప్పే ప్రకారం మనం ఒకప్పుడు విడిపోతే భగవంతుడి నుంచి అది జన్మ, పెద్ద ఆత్మ నుంచి మనం విడిపోతే అది ఆత్మ పుట్టుక, మళ్ళీ అందులోకి పోతే అది మరణం అనుకుందాం. అటువంటిది లేదు కదా ఇక్కడ. అంటే ఒకప్పుడు జన్మించడం, ఇంకొకప్పుడు మళ్ళీ మరణం అనేది లేదు. ఆత్మ మళ్ళీ లేకపోవడం అనేది ఉండదు కదా. ఎప్పుడైతే మనం భగవంతుడిలో ఐక్యమైపోతే మనం ఇప్పుడు విడిగా ఉన్నాం, మనం ఉండం కదా. అప్పుడు ఉంటామా? మనం కలిసిపోతే మనం అనేవాళ్ళు ఉంటాం, ఇంకా ఉండం. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఆత్మకి మరణం లేదు అని కృష్ణుడు చెప్తున్నాడు. అంటే మనం ఉండకపోవడం అనేది ఎప్పుడూ లేదు. అందుకే ఇక్కడ భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఇదిగో అనేది ఆత్మకి లేవు, ఆత్మ శాశ్వతంగా ఉంది. అంటే మనం ఎప్పుడు కూడా ఆ పరమాత్మ నుండి విడిపడిపోవడం అనేది లేదు, ఎప్పుడు కూడా విడిగానే ఉన్నాం. విడిగానే ఉంటూ ఏం చేస్తున్నాం? సేవ చేస్తూ ఉన్నాం. ఎలాగా, ఎక్కడున్నాం విడిగా ఉంటూ సేవ ఎక్కడ చేస్తున్నాం? ఎక్కడ సేవ చేస్తూ ఉన్నాం? భగవంతుడి ధామంలో, వైకుంఠంలో, లేదా గోలోక బృందావనంలో మనం భగవంతుడికి సేవ చేస్తూ ఉన్నాం కదా. అక్కడ ఉన్నప్పుడు మరి కలిసి ఉన్నామా అందరం? మనం అందరం ఆత్మలో కలిసి ఉంటే సేవ అనేది ఉందా? మనం అందరం ఆత్మతో కలిసి ఉంటే, పరమాత్మతో కలిసి ఉన్నప్పుడు సేవ చేయగడం అనేది ఉంటుందా? ఇప్పుడు ఒక లైట్ ఉంది అంటే మనం చాలా మంది చెప్పేది అదే కదా, లైట్ అంటే మనం అందరం కూడా పరమాత్మలో ఒక జ్యోతిలాగా ఉన్నాం. ఆ లైట్ లోపల సేవ అనేది జరుగుతుంది. ఏమైనా లైట్ లైట్ కి సేవ చేసుకుంటుందా? లేదు. రెండు ఇద్దరు వ్యక్తులు విడివిడిగా ఉంటేనే ఒకరికొకరు సేవ చేయడం అనేది ఉంటుంది. భగవంతుడు సేవించాలి సేవించాలి అంటాం. కృష్ణుడు ఏం చెప్తున్నాడు, మన్మనాభో మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు, నాకు భక్తుడు అవు. ఏమంటున్నాడు కృష్ణుడు, మన్మనాభో నాకు భక్తుడు అవు, మద్భక్తో. మన్మనాభో అంటే నన్ను స్మరించు నీ మనసులో, మద్భక్తో అంటే నా భక్తుడు అవు, మద్యాజి నాకు శరణాగతి పొందు, మాం నమస్కురు నాకు నమస్కారం చేయి. అంతా చివరికి ఒకే లైట్ లాగుంటే ఎప్పుడు నమస్కారం చేయగలం మొత్తం మనం? ఈ నమస్కారం చేయడం అనేది కేవలం ఇక్కడే కాదు, భగవంతుడి దగ్గరికి వెళ్ళినా కూడా నమస్కారం చేయడం, సేవ చేయడం అనేది ఉంది. ఈ శ్లోకం చాలా ముఖ్యమైనది. ఎందుకని, ఏంటి చాలా మంది చెప్తుంటారు అంతా ఒకటే, చివరికి ఏకం అయిపోతుంది. చివరికి ఏకమవడం అనేది ఎలా ఉంది? కృష్ణుడు చెప్తున్నాడు ఆత్మకి చావు అనేదే లేదు, పుట్టుక అనేదే లేదు. ఎప్పుడు మనం విడిపోయాం భగవంతుడి నుంచి? విడిపోవడం అనేది లేదు, కలిసి ఉంటే కదా విడిపోవడానికి. అంటే కలిసి ఉండడం అంటే ఆత్మలోపంలో సాధారణంగా కలిసి ఉంటాం స్నేహితుల్లాగా. ఏ విధంగా అయితే స్నేహితులు ఇద్దరు కలిసి తిరుగుతుంటారో ఆ విధంగా మనం భగవంతుడి దగ్గర సేవ చేస్తూ విడిగా ఉన్నాం. ఇది చాలా ముఖ్యమైనది అర్థం చేసుకోవడానికి, అర్థం చేసుకోవాలి. లేదంటే మనం ఏమనుకుంటాం, మనం అంతా కూడా కలిసిపోతామని అనుకుంటాం. కలిసిపోతే మరణం, ఇంకా మనకు ఆత్మహత్య లాంటిది. ఇంకా మనం మిగలం, ఇంకా ఆనందం ఎక్కడ ఉంటుంది మనకి? మనం ఏం చేస్తున్నాం, ఆనందం పొందడానికి ప్రయత్నం చేస్తున్నాం. అది ఎక్కడుంది? ఆనందం ఉంది ఈ భౌతిక సంసారంలో. అందరికీ సేవ చేసి, అంటే మన యొక్క భార్యకి, సంతానానికి, అందరికీ సేవ చేసి ఆనందం పొందడానికి, లేదా భర్తకి సేవ చేసి ఆనందం పొందడానికి ప్రయత్నం చేస్తున్నాం. కానీ దొరుకుతుందా ఇక్కడ ఆనందం? దొరుకుతుందా? దొరుకుతుందా? దొరకడం లేదా? దొరకడం లేదు. అనాది కాలం నుంచి అందరూ ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి ఇంట్లో కూడా సమస్యలు లేని ఇల్లు ఏదైనా ఉందా? మనం అనుకుంటాం ఓకే, మా అబ్బాయికి వివాహం అయితే ఆనందంగా ఉంటాడు, ఉద్యోగం వస్తే ఆనందంగా ఉంటాడు, సంపాదన ధనం వస్తే ఆనందంగా ఉంటాడు, అన్నీ వస్తూనే ఉన్నాయి అందరిళ్లలో. కానీ ఇవన్నీ వచ్చినప్పటికీ హ్యాపీగా సంతోషంగా నేను ఈరోజు నా జీవనం గడిపాను, వివాహం చేసుకున్నాను, సంతానం కలిగారు, అంత ధనం వచ్చింది, నేను సంతోషంగా మరణిస్తున్నాను, ఇంకా నాకేం కోరికలు లేవు అని ఎవరైనా అని మరణిస్తున్నారా? అటువంటి వాళ్ళని మీరు చూశారా? లేదు కదా. లేదు, ఎవరు కూడా నేను సంతోషంగా మరణిస్తున్నాను, నాకేం కోరికలు లేవు, నాకేం సమస్యలు లేవు అని ఎవరు అన్నారు? ఇంకేమంటారు, నన్ను బతికించండి నన్ను బతికించండి, ఇంకా నేను చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి, మా అమ్మాయికి పెళ్ళి అవ్వలేదు, మా అబ్బాయి ఇంకా సమస్యల్లో ఉన్నాడు, వివాహం అయింది కానీ భార్యాభర్తలు సరిగ్గా లేరు, ఇంకేదో 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 చెప్తారు కానీ శాశ్వతంగా ఆనందం అనేది అక్కడ లేదు. ఇంకా ఏదో కావాలి ఏదో కావాలనేది ఉంది అక్కడ. కానీ భక్తులు ఎవరైతే భగవంతుడి భక్తులు ఉంటారో, కృష్ణుని సేవ చేస్తుంటారో, వాళ్ళకి ఇంకేం కోరికలు, మరణిస్తున్నానో ఓకే మరణిస్తుండ నో ప్రాబ్లం, ఏం సమస్య లేదు. ఎందుకని మరణించిన వాళ్ళు కోరుకునేది ఒకటి కోరిక. మనం ఎప్పుడు కూడా విడిగానే ఉంటాం భగవంతుడి నుంచి, కాబట్టి మనకి ఎప్పుడు కోరికలు ఉంటాయి. కోరికలు లేనిది ఎవరికి, అంతా కలిసిపోతే ఇంక మనం మిగలం. కానీ మనకు కోరిక ఉంటుంది, ఏం కోరిక, ఒకటి నేను వచ్చే జన్మలో కూడా నీ యొక్క సేవకుడిగా ఉంటే చాలు, నీ సేవ చేస్తే చాలు, అదొకటే నాకు కోరేది. నేను ఇక్కడ ఉన్నానే పర్లేదు, ఏ జంతువు అయినా ఎలా అయినా పర్లా, కానీ నీకు సేవలో ఉండే విధంగా ఉంటే నాకు చాలు అని కోరుకుంటాడు. ఎవరు ఎవరు కోరుకుంటారు, భక్తులు, భక్తులు కోరుకుంటారు, కృష్ణుడి భక్తులు కోరుకుంటారు ఆ విధంగా. అదొక్కటి నాకు చాలు, ఎందుకని ఆయన సేవలో ఆనందం ఉంది. మనం ఆ సేవ వదిలేసి ఇక్కడ సేవ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఇక్కడ దొరకడం లేదు. కృష్ణుడు చెప్తున్నాడు మాము పేత్య దుఃఖాలయం, నన్ను ఎప్పుడైతే ఉపేక్ష చేస్తావో మర్చిపోతావో నీకు దుఃఖాలయం అని చెప్తున్నాడు. మాము పేత్య పునర్జన్మ, నన్ను ఎప్పుడైతే మర్చిపోతావో, మనకి పునర్జన్మ అనేది ఉంది. ఇక్కడ కృష్ణుని గురించి చెప్తున్నారు ఏంటి, మనం మళ్లీ మళ్లీ పుట్టినప్పుడు మనం ఏం చేస్తాం, పూర్వజన్మలో మనం ఏం చేసామో మనకు గుర్తుందా, ఇప్పుడు గుర్తులేదు. కానీ కృష్ణుడికి అన్ని జన్మలు అన్ని ఎప్పుడు ఏం చేశాడు ఎక్కడ అంతా గుర్తుంది. ఎందుకని మనం శరీరం మారుస్తున్నాం, కృష్ణుడికి శరీరం మార్చడం అనేది లేదు. మరి మీకు అనిపించవచ్చు ఏమని, మరి ఏదేంటి కృష్ణుడు చిన్నప్పుడు ఇంతున్నాడు పెరిగాడు అంతే శరీరం మార్పు పొందింది కదా అని. కానీ అక్కడ రహస్యం ఏంటంటే కృష్ణుడు అన్ని రకాలుగా ఉన్నది అవన్నీ కూడా శాశ్వతమైనవి. మన చిన్నప్పుడు ఉన్న శరీరం మనకి ఇప్పుడు లేదు, కానీ కృష్ణుడు భగవంతుడి ధామంలో చిన్నప్పుడుగా ఎలా ఉన్నాడు అలా ఉన్నాడు, పెద్ద అయినాక ఎలా ఉన్నాడో అన్ని రూపాలు ఏవైతే చూసామో అన్నీ అక్కడ ఉన్నాయి. అవన్నీ రూపాలు ఎప్పుడూ ఉన్నాయి, మనం ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా మనకు కనిపించాడు ఇక్కడ పెరుగుతున్నట్లుగా. మరి మన రూపాలు చిన్న రూపాలు ఎక్కడైనా మన ఇంట్లో ఉన్నాయా, మనం చిన్నప్పుడు ఇంత ఉన్నాం ఇంత రూపాలు, పసిబాలుడుగా తర్వాత పెరిగి 5వ తరగతి లేదా 10వ తరగతి అవన్నీ మనకు ఉన్నాయా రూపాలు, మార్పు పొంది, అందువల్లనే మనకి అన్ని గుర్తుండవు. అందుకే కృష్ణుడు తర్వాత అధ్యాయంలో చెప్తాడు, నువ్వు అర్జున నువ్వు శరీరాలు మారుస్తున్నావు కాబట్టి నువ్వు మర్చిపోయావు, నేనెప్పుడు శరీరాన్ని మార్చను, జన్మ కర్మచ మే దివ్యం, నావన్నీ కూడా చేసే పనులన్నీ కూడా దివ్యమైనవి, అవి లీలలు, అందులో మార్పు ఉండదు, కాబట్టి నేను మర్చిపోవడం అనేది జరగదు. నేను ఎప్పుడు ఎవరు ఏం చేశారో అన్నీ చెప్పగలను, కానీ నువ్వు చెప్పలేవు ఎందుకని మార్పు. కానీ మనం కూడా ఎప్పుడైతే భగవంతుడి ధామానికి వెళ్తామో అక్కడ మనకి శాశ్వతమైన శరీరం వస్తుంది, అక్కడ మనం మళ్లీ మర్చిపోం. కానీ ఎప్పుడైతే భగవంతుడిని వదిలేద్దాం అనుకుంటాం, వదిలేద్దాం అనుకుంటాం, అప్పుడు భౌతిక సంసారంలోకి వస్తాం, భౌతికమైన శరీరం తీసుకుంటాం, మనం పూర్వజన్మలో చేసినవి మర్చిపోతాం. మనం పూర్వజన్మలో మనిషిగా కూడా ఉండి ఉండొచ్చు, కానీ మనకు గుర్తునే ఏం చేసామో లేదు, లేదా జంతువు అయి ఉండొచ్చు మనకు తెలియదు, మనకు అవన్నీ గుర్తులేవు. ఎందుకని మనకు ఎప్పుడైతే శరీరం మారుస్తూ ఉంటామో మర్చిపోవడం అనేది జరుగుతుంది. ఎవరైతే శరీరం మారుస్తారో వాళ్ళు మర్చిపోతారు. ఎందుకని ఇప్పుడు కొంతమంది మనం చూడొచ్చు ఏంటి ఇక్కడ అంటే అతను కూలివాడిగా ఉన్నప్పుడు, అతను ఒక కూలివాడుగాను లేదా చిన్న ఉద్యోగం చేసుకుంటున్నప్పుడు అతను వినయంగా విధేయతగా ఉంటాడు. ఎప్పుడైతే అతను ఒక పెద్ద హోదా వస్తుందో, ఈ శరీరం అంటే ఈ డ్రెస్సులు ఇవన్నీ మార్చేశాడు కదా, కూలివాడిగా ఉన్నప్పుడు అతనికి చినిపోయిన బట్టలు ఇవన్నీ వేసుకుంటూ కొంచెం అణిగివండి, ఎప్పుడైతే ఈ బట్టలు మార్చేశాడో, మంచి బట్టలు వేసుకోవడం, సూటు బూటు, అహంకారం వచ్చేసి ఏ నువ్వెంత నువ్వెంత అవన్నీ అంటే మర్చిపోయాడు. పూర్వం అతను చేసిందంతా అతని యొక్క స్థితి ఏంటి అన్ని మర్చిపోయాడు. ఎప్పుడైతే వేషం మార్చేశాడో అప్పుడు అహంకారం వచ్చేసింది. అదేవిధంగా మనం కూడా మనుషులు అయ్యాం. ఇప్పుడు మనకి ఇప్పుడు ఇంకా అహంకారం, వీటన్నింటిని కూడా నేను నియంత్రిస్తాను, ఈ జంతువులన్నీ నా ఆనందం కోసం ఉన్నాయి, వాటిని మనం పట్టించుకోం. అదే మనం కూడా జంతువులుగా ఉన్నప్పుడు మనం మనుషుల పట్ల ఇలాగ చూసేవాళ్ళం, ఓ వీళ్ళు మనల్ని చంపేస్తున్నారు చంపేస్తున్నారు అని పారిపోవడానికి ప్రయత్నం చేస్తాం, అయినా వాళ్ళు వెంటాడి పట్టుకునేవాళ్ళు కదా. ఇప్పుడు మనం కూడా అదే చేస్తున్నాం. కాబట్టి వీళ్ళందరూ కూడా ఆత్మలు, అణు ఆత్మలు. విభు అంటే చాలా అనంతమైన వాడు భగవంతుడు, అణు ఆత్మ అంటే మనం అందరం అణువులు, చిన్న చిన్న ఆత్మలు. కాబట్టి వీటికి పూర్తి జ్ఞానం ఉండదు అన్నమాట. మొత్తం సృష్టిలో ఎక్కడేం జరిగింది మనం చెప్పలేం, కానీ విభువాత్మ అంటే అనంతమైన ఆత్మ కాబట్టి ఆయన ఎక్కడ ఏం జరుగుతుందో అన్ని కూడా చూడగలడు, అన్ని చెప్పగలడు, ఏదైనా చేయగలడు. ఎవరు ఎవరు చేసేది అలాగా? కృష్ణుడు, శ్రీకృష్ణుడు విభువు. అందుకే మనకి అన్నమాచార్య కీర్తన తెలుసు కదా మీకు, విభువుకు నా మనవి వినిపించవమ్మా అని అంటుంటాడు ఎవరు? అన్నమాచార్యుడు. ఏమని విభు అంటే ఇక్కడ ఎవరు? విష్ణుమూర్తి. విష్ణుమూర్తికి వినిపించు అని లక్ష్మీదేవి చెప్తున్నాడు. విభువు ఆయన అనంతమైన వాడు, ఆయనకి నా మనవి వినిపించి ఏంటి, ఇక్కడ నేను భౌతిక సంసారంలో కొట్టుమిట్లాడుతూ ఉన్నాను, నన్ను కాపాడమని ఆయనకి నువ్వు చెప్పు, నువ్వు చెప్తే వింటాడు అని లక్ష్మీదేవిని ప్రార్థిస్తున్నాడు. ఎవరు? అన్నమాచార్యుడు. అది విభు అంటే తెలిసేవరికైనా ఈ విభు అంటే ఇంత అర్థం ఉందని తెలియదు మనకి, మనం వింటున్నాం కాబట్టి తెలుసుకోవాలన్నమాట, శ్రద్ధగా వినాలి, చదవాలి. ఇక్కడ విభు అంటే అనంతమైన వాడు. మరి మనం ఆ విభువా? మనమేంటి మన పరిస్థితి? అణువు. అణువు అంటే చాలా చిన్నది. భగవంతుడు విభువు, చాలా అనంతమైన వాడు. కాబట్టి మనం ఎప్పుడు దీన్ని గుర్తుంచుకోవాలి? ఏంటి గుర్తుంచుకోవాల్సింది? మనం ఎవరో ఆత్మలం, ఇంకా అణు ఆత్మలం, మరియు విభు ఆత్మకి సేవకులం. విభు ఆత్మ ఎవరు? కృష్ణుడు. కృష్ణుడికి మనం సేవకులం. ఇంకా ఇక్కడ చెప్తున్నారు మన యొక్క శరీరం ఏం జరుగుతుంది, శరీరంలో 6 రకాల మార్పులు ఉన్నాయని చెప్తున్నారు. జన్మించడం, పుడతాం, స్థితిని కలిగి ఉండడం అంటే కొంతకాలం అలా ఉంటాం చిన్నపిల్లలాగా లేదా యవనంలో కొంతకాలం 4 ఏళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్ళు స్థితిని కలిగి ఉండడం, పెరగడం అంటే చిన్నపిల్లలుగా యవ్వనంగా తర్వాత ఇంకొంచెం వయసు నడి వయస్కులుగా పెరగడం. అదే ఇతరుల్ని సృష్టించడం, ఇతరుల్ని మనం సృష్టించడం అంటే ఇక్కడ ఇతరులు అంటే ఏమి సృష్టిస్తున్నాం? ఆత్మలనా? శరీరాన్ని. ఎలాగా? భార్య భర్తలు అనే స్త్రీ పురుషులు సంగమం. మళ్ళీ ఆ సంగమం వలన ఏమొస్తున్నాయి? ఆత్మలు పుట్టడం లేదు అక్కడ. సంగం వల్ల శరీరం వస్తుంది, ఆ శరీరంలోకి ఇంకో కొత్త ఆత్మ ప్రవేశిస్తుంది, వాళ్లే మనకి సంతానం. అంతేగాని మనకి నిజంగా వాళ్ళు మనం పుట్టించలేదు వాళ్ళని. ఇది భగవంతుడి ఏర్పాటు వలన స్త్రీ పురుషులు కలిసినప్పుడు సంతానం కలుగుతుంది. కానీ కొన్నిసార్లు కొంతమందికి సంతానమే కలగదు, మరి వాళ్ళు స్త్రీ పురుషులు కలుస్తూనే ఉంటారు వాళ్ళు. అందుకనే సంతానం కోసం ఎన్నో వ్రతాలు నోములు, ఎంతో మంది డాక్టర్లను కలవడం అయినా కూడా కుదరదు. అంతేనా? అంటే భగవంతుడి యొక్క ఏర్పాటు, భగవంతుడు ఒక ఆత్మని పంపిస్తే అక్కడికి, అప్పుడు సంతానం అనేది. లేదంటే మనం ఎన్నిసార్లు ఎంత ప్రయత్నం చేసినా అది కూడా ఎందుకని? ఇదంతటి కూడా కారణం ఏమైంది? మనకి సంతానం ఎందుకు కలగడం లేదు? కారణం ఏంటి? కర్మఫలం. మనం పూర్వం అటువంటి కర్మ చేయలేదు కాబట్టి ఇప్పుడు సంతానం లేదు. కొంతమంది ఎక్కువ మంది సంతానం వచ్చేస్తారు, వాళ్ళకి అటువంటి కర్మ ఉంది. కాబట్టి ఇక్కడ మన ఇతరులను సృష్టించడం అంటే కేవలం శరీరం మాత్రమే. అదేవిధంగా క్రమంగా క్షీణించడం. క్షీణించడం అంటే ఏం జరుగుతుంది? మనం ముసలివాళ్ళం అవుతాం, క్షీణిస్తాం, చివరికి నశించడం. ఏమి నశిస్తుంది ఇక్కడ? శరీరం నశిస్తుంది. ముసలయ్యేది ఎవరు? ముసలవుతుంది శరీరం, ముసలిదవుతుంది. అంతేగాని ఆత్మకి లేదు. అందుకే ఇక్కడ ఏమంటున్నారు తర్వాత, అందుకనే మనం కొంతమంది ముసలివాళ్ళలో చూడొచ్చు. ఏంటి? ఇంకా కూడా మనం జుట్టుకు రంగేసుకుని యవ్వనంగా ఉండాలి, మన చర్మం ఈ విధంగా ముడతలు పడకూడదు, బాగా యవ్వనంగా కనపడాలి, ఎప్పుడు కూడా ఎగురుతూ హుషారుగా తిరుగుతూ ఉండాలి అని అనుకుంటారా? అనుకోరా. ముసలివాళ్ళు కూడా అనుకుంటారు, కానీ వాళ్ళు చేయలేని స్థితిలో ఉన్నారు. ఎందుకని ఆలోచన కలుగుతుంది? ఆ ఆలోచన వస్తుంది శరీరాన్ని కాదు, ఆత్మది. ఆత్మ నిజంగా భగవంతుడి దగ్గర ఉన్నప్పుడు నిత్య యవ్వనం. అక్కడ మనకి గోడ్రేజ్ హెయిర్ డైతో పని లేదు. భగవంతుడి దగ్గర ఉంటే గోడ్రేజ్ హెయిర్ డైయో ఇంకే హెయిర్ డైయో మనకు అవసరం లేదు. అదేవిధంగా ఇక్కడలాగా ముసళ్ళు అయిపోయి ప్రయత్నం చేయాల్సిన అవసరం కూడా లేదు. అక్కడ సహజంగా ఎప్పుడూ యవ్వనంగా ఉంటాం. కానీ ఒకటి చేయాలి, మనం చేయాల్సిన మన పని ఒకటి ఉంది అక్కడ. ఏంటి? ఎప్పుడు కూడా కృష్ణుణ్ణి సేవిస్తూ ఉండాలి. అంతేగాని నేనే రాజునవుతాను అని అక్కడ ఎప్పుడైతే అంటామో వెంటనే ఇక్కడికి పంపించేస్తాడు కృష్ణుడు. సరే నువ్వు ఇక్కడ అవ్వలేవు, అవ్వకుండా నువ్వే ఎప్పుడు సేవకుడుగా ఉంటానంటే ఇక్కడ ఉండు, లేదంటే నువ్వు వెళ్ళిపోవడమే భౌతిక సంసారం. అక్కడికి వెళ్ళి ఇట్లాగా జన్మించు, అనేక జన్మలెత్తు, అక్కడ ప్రయత్నం చేయి. ప్రయత్నం చేస్తే ఏం జరుగుతుంది? ఇక్కడ మనకి సఫలం అవుతున్నావా? లేదు. ఎప్పుడు కూడా దుఃఖమే. జన్మ మృత్యు జర వ్యాధి దుఃఖ దోషాను దర్శనం. అంతేనా? ఈ ఆత్మకి ఈ నాలుగు రకాల సమస్యలు ఉన్నాయి. ఏంటి? జన్మ, పుట్టడం, మరణించడం, జర అంటే ముసలితనం, వ్యాధి అంటే జబ్బు చేయడం. ఈ నాలుగు సమస్యలు ప్రతి జీవికి ఉన్నాయి సృష్టిలో. లేనివాడు ఎవరైనా ఉన్నారా? ఉన్నారా? ఎవరు లేరు. మీరు ఏవైనా మిగతా సమస్యలు లేవనొచ్చు, ఈ నాలుగు లేవని ఎవరు చెప్పలేరు. నాకు ధనమా? ఓకే, ధనం పూర్తిగా ఉంది, ఆహారం పూర్తిగా ఉంది, అందమైన భార్య, భార్య ఉంది, సంతానం ఉంది. కానీ ముసలితనం నుంచి బయటపడతావా? లేదు. జబ్బు చేయకుండా ఉంటుందా? ఉండదు. మరణించకుండా ఉంటావా? లేదు. మరణించిన తర్వాత మళ్లీ పుట్టడం అనేది తథ్యం. జాతస్య హి ధ్రువ మృత్యు, ధ్రువం జన్మ మృతస్య చ, కృష్ణుడు చెప్తాడు. మరణించిన వాడికి పుట్టడం తప్పదు, పుట్టిన వాడికి మరణం తప్పదు. ఈ రెండింటిని తప్పించుకోవడానికి ఒకటే మార్గం. ఏంటది? ఏమిటది? హరినామ సంకీర్తనం. కృష్ణుడికి శరణాగతి పొంది హరినామ సంకీర్తనం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఎవరైతే ఈ హరి కలియుగంలో ఈ హరినామ సంకీర్తనం చేస్తారో వాళ్లే ఈ జన్మ మృత్యు చక్రం నుండి బయటపడి తిరిగి కృష్ణుడి దగ్గరికి వెళ్లి అక్కడ నిత్యం సేవలో ఉంటూ నిత్యమైన యవ్వనమైన శరీరాన్ని కలిగి ఉండగలరు. వేరే మార్గం లేదు. మనం ఇంకా ఎంతమంది దేవతలకు ఎన్ని రకాల వ్రతాలు, మొక్కులు, మౌన వ్రతాలు, ఎన్ని ఉపవాసాలున్నా అవన్నీ కూడా పుణ్యం వస్తుంది మనకి. అంటే అసలు పనికిరానివని కాదు, పుణ్యం వస్తుంది. కానీ భౌతిక సంసారాన్ని జన్మ మృత్యు జరావ్యాధి నుంచి బయటికి పడలేవు, బయటికి తీసుకెళ్లలేవు అవి. ఎవరు తీసుకెళ్లేదు? ఒక్క కృష్ణుడే. అందుకే కృష్ణుడు చెప్తున్నాడు, ఏంటి? నన్ను శరణాగతి పొందు, నా భక్తుడు అవ్వు అని చెప్తున్నాడు. నేను నీ యొక్క పాపాలన్నీ తీసేస్తున్నాడు. సర్వధర్మాన్ పరిత్యజ మామేకం శరణాగతి. నీ ధర్మాలు అన్నీ వదిలేయి, ఏ వ్రతాలు, పూజలు, పునస్కారాలు, నీ యొక్క వంశాచారాలు అన్నీ వదిలేయి, నేను చూసుకుంటాను. దానివల్ల ఏ పాపం వచ్చినా నేను చూసుకుంటాను, నాకు శరణాగతి పొందు, నా నామం చేయి, నన్ను భక్తుడు అవు, మీకు అన్ని మిగతావన్నీ నేను చూసుకుంటాను అని. కాకపోతే మనకి ఒకటి ఉండాలి, ఏంటి? ఆ విశ్వాసం కలగాలి కృష్ణుడి మీద, అప్పుడు మనం చేయగలం. ఆ విశ్వాసం కలగాలంటే ఏం చేయాలి? మనలో లేదు ఆ విశ్వాసం. ఎవరి దగ్గర ఉందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎలాగ విశ్వాసం పెంచుకోవాలని అడగాలి. ఎవరిని అడగాలి? భక్తులను అడగాలి. ఎవరైతే ఆ విధంగా భక్తులై ఉన్నారో, అన్ని వదిలేసి కృష్ణుని సేవిస్తున్నారో, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం అడిగితే వాళ్ళు చెప్తారు. వాళ్ళ యొక్క సాంగత్యం మనం ఎప్పుడు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్తే మనం కూడా వాళ్ళలాగా తయారవుతాం. ఒక వ్యాపారస్తుడు ఇంకొక వ్యాపారస్తుడి దగ్గరికి వెళ్తాడు. ఎందుకు వెళ్తాడు? వ్యాపారంలో బాగా ధనం సంపాదించడానికి. అవతల వ్యాపారస్తుడు బాగా ధనికుడు కాబట్టి అతని దగ్గరికి వెళ్ళి తెలుసుకుందాం మెళుకువలు ఏంటి. అదేవిధంగా మనం కూడా ఈ జన్మ మృత్యు నుంచి బయటపడడానికి ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో, సంతోషంగా ఎవరైతే ఉన్నారో, ఈ జన్మలోనే ఇప్పుడే సంతోషంగా ఉన్నారు. భక్తులకు ఎప్పుడూ సంతోషమే, వాళ్ళకి ఎప్పుడు దుఃఖం లేదు. అది ఏదైతే దుఃఖం ఏదైతే ఉందో వాళ్ళకి, అదంతా కూడా వాళ్ళ శరీరానికే అని వాళ్ళకి తెలుసు. కాబట్టి ఆత్మక్షోభ అనేది అనుభవించరు. మనమేంటి, బద్ధజీవులు ఆత్మక్షోభ అనుభవిస్తారు. ఈ ఆత్మే శరీరం అనుకుని శరీరానికి ఏదైతే కష్టం కలుగుతుందో మనం అన్ని ఇది నాకు జరుగుతుందని అనుకుంటున్నాం అదనమాట. కాబట్టి మనందరం కూడా అణుఆత్మలమే. మనం ఎప్పుడు కూడా భగవంతుడు కాదు. భగవంతుడు భగవంతుడే, మనం మనమే. మనం సేవకులం, భగవంతుడు యజమాని. తిరిగి భగవంతుడి దగ్గరికి వెళ్ళి భగవంతుడిని చేరుకుని భగవంతుడి సేవ, ముఖ్యంగా భగవంతుడి సేవలో ఉండడం. మీరు ఎక్కడున్నా పర్లేదు, సేవలో చేస్తూ ఉంటే అదే మన నిజమైన స్థితి. ఆ స్థితిలో ఉంటేనే ఆనందం. మరి ఏది చేసినా కూడా దుఃఖం ఎదురవుతుంది. హరే కృష్ణ. ఏమైనా ప్రశ్నలు, సూచనలు కానీ ఏమైనా ఉన్నాయా?
బ్రహ్మ
ఎప్పుడు ముసలి శరీరం కాదు. బ్రహ్మ కూడా కొన్ని కోటాను కోటాను కోట్ల సంవత్సరాలు ఆయన జీవిస్తాడు. కొన్నిసార్లు ఆయన ముసలివాడు అయిపోయి ఉండొచ్చు. సృష్టి అంతంలో ఆయనకి 90 ఏళ్ళు వచ్చినప్పుడు మరి ముసలివాడు అవుతాడు కదా, మనం అయినట్లుగా. ఆయనకు కూడా ఆ విధంగా కొన్నిసార్లు చూపిస్తారు. అదే నిజంగా జరుగుతుంది అది. కానీ మనంత ముసలిగా కాళ్ళు చేతులు పని చేయకుండా ఉండదు. ముసలివాడు అయిపోతాడు, కానీ తెలివితేటలు అన్ని పనిచేస్తాయి వాళ్ళకి, ముసలితనం వచ్చినా కూడా. ఇక్కడ ఏంటంటే మనకి పని చేయవు భూమి మీద. బ్రహ్మదేవుడు రాత్రి అంటే ప్రళయం వస్తుంది ఒక రాత్రికే. బ్రహ్మ యొక్క ఒక రోజులో మనం కొన్ని కోట్ల జన్మలు ఎత్తుతాం. ఎలా అంటే దీన్ని అర్థం చేసుకోవడం, మనకి రాత్రి ట్యూబ్ లైట్ చూస్తాం, ట్యూబ్ లైట్ దగ్గర పురుగులు చూస్తాం, ఒక రాత్రిలోనే ఆ పురుగు పిల్లలకు అంటుంది, అది మరణిస్తుంది. అంటే ఒక రాత్రిలోనే అది పుట్టింది, పెరిగింది, ముసలిదైపోయింది, చనిపోయింది. అదంతా మన కళ్ళ ముందలు జరుగుతుంది. ఇలాగ మనం ఎన్ని రోజులు చూస్తాం? ప్రతిరోజు చాలా రోజులు చూస్తాం. అలా ఎన్నిసార్లు అవి జన్మలు ఎత్తుతున్నాయి పురుగులు, ఎన్ని పురుగులు వస్తున్నాయి. అదేవిధంగా మనం కూడా బ్రహ్మ కళ్ళ ముందల అన్ని కోటాను కోట్ల జన్మలు మనం పిల్లిగా, కుక్కగా, మళ్ళీ దేవతగా పుట్టవచ్చు. కొన్నిసార్లు స్వర్గం వెళ్తాం, మళ్ళీ నరకం వెళ్తాం, మనిషి అవుతాం, మళ్ళీ పిల్లిగా, మళ్ళీ మనిషిగా అనేక జన్మలు ఎత్తుతుంటాం. అంటే బ్రహ్మ యొక్క వయసు ఎంత పెద్దదో చూడండి, ఎంతకాలం జీవిస్తాడో బ్రహ్మ. కొన్ని కోటాను కోట్లు, ఎంత అంటే చాలా 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 లెక్కలేదు, అంత మనం చెప్పలేమన్నమాట. కొన్ని 100 కోట్లు, 2000 కోట్లు, 3000 కోట్లు కాదు, ఇంకా ఎక్కువ. హరే కృష్ణ.